చేసే యజ్ఞములను ఎన్నడూ త్యజింపరాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 18వ అధ్యాయం. భగవంతుడు చెప్పినటువంటి 17 అధ్యాయాల సారాంశం, ఆయన వేరు వేరు అధ్యాయాల్లో విస్తారంగా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము ఇతో మనం ఏం అర్థం చేసుకోవాలా భగవంతుడి దాన్ని ఇప్పుడు ఏదైనా పెద్ద క్లాస్ ఇస్తాం, లేదా దానికి రామాయణం భాగవతం చదువుతాం, పెద్ద పుస్తకాలు అయిన తర్వాత లేదా భగవద్గీత అయిన తర్వాత మనం దాని నుంచి సంగ్రహించాల్సిందేంటి, ఆచరించాల్సిందేంటి, దాని నుంచి మనకు ప్రయోజనం ఏంటి చేసినప్పుడు మనం ప్రయోజనం లేదా ఉద్దేశం అనేది ఉంటుంది. ప్రజల్లో ఉంటున్నాం అంటే దేనికోసం ఉంటున్నాం? కాలక్షేపం చేయడం కోసం ఉంటున్నట్లయితే, లేదా మనం తినడం ఉండడం కోసం ఉంటున్నట్లయితే, మందిరం నుంచి మనం ఏదో ఆశించి కొంతమంది ఇస్కాన్లోకి వచ్చేస్తారు. ఇస్కాన్లో చేస్తే పోతే ఒకరోజు నేను కూడా అమెరికా పోయి రావచ్చు. ఉద్దేశం కొంతమంది ఇస్కాన్లో చేరితే మనం ఎక్కువ కష్టపడకుండానే తినడం బతకడం మనకి ఏర్పాటు జరుగుతుంది, వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు. కానీ ఎవరైతే మందిరంలో మనం ఎందుకు ఉండాలో ఉద్దేశం తెలిసి ఎవరైతే చేరతారో, తర్వాత మనం ముసలి వాళ్ళం అయి మంచంలో పడి లేదా భవిష్యత్తులో ఏం రోగం వచ్చి మనం పనిచేయలేకపోతాం, ఇప్పుడే మనకు అవకాశం, ఒళ్ళు పనిచేస్తున్నప్పుడు, తలకాయ పనిచేస్తున్నప్పుడు భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం. ఆ తర్వాత అంటే తర్వాత ఏమవుతుంది కాబట్టి అంటే వెళ్తురుండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంతే కదా. వెళ్తున్నప్పుడు మీరు ఇల్లంత పనులన్నీ చూసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు మన మాతాజీలు గుడ్డలు ఉతుకుతూ ఉంటారు. రోజంతా అది ఇది అని చెప్పి రాత్రిపూట గుడ్డలు ఉతికారేయడం, వాళ్ళు గుడ్డలు ఆరేది పగటి సమయంలో. మనం పగలు గుడ్డలు ఉతికారేస్తే టక్కన వెంటనే 2 గంటలు ఆరిపోతాయి. మనం రాత్రి అది ఇది అంటే ప్లానింగ్ సరిగ్గా లేకుండా మనం అటు చేసినట్టయితే మనం రాత్రి 9 గంటలకు 10 గంటలకు గుడ్లు ఉతికి అప్పుడు ఆరేసి రాత్రి అంతా ఆగ మళ్ళీ పొద్దున మళ్ళీ ఆరాల్సింది మళ్ళీ పొద్దునే. ఇది ఎప్పుడు చేయాలా? అదే రకంగా మనం పొద్దున పూట 7 గంటలకు ముందు మనం జపం చేసినట్టయితే మనస్సు చురుగ్గా ఉంటుంది ఆ టైంలో. తొందర తొందరగా మాలలు అవుతాయి. అప్పుడు మనం పక్క వాళ్ళతో పనికి మాలిన కబుర్లు అంత అర్జెంట్ కానటువంటి పనుల్లో పడి అది ఇది ఆ తర్వాత రోజంతా లాగుతూ ఉండడం, దానివల్ల మనకి అంత ఫలితం ఉండకపోవడం. ప్రతిదీ కూడా మనిషి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మనం భజనలో లాభాన్ని పొందాలంటే మనం తెల్లవారుజామున లేచి భజన చేస్తే మరి డైరెక్ట్గా మనకి ఇమ్మీడియట్ దాని ఫలితాలు కనబడతాయి. అటగాదు మనం తెల్లవారుజామున సోంపేరులాగా నిద్రపోయి బాగుంది నిద్రపోతే పొద్దున్న లేచిన మనం భక్తుల్లాగా నాటకం చేయాలా, జపం చేస్తూ ఊరందరికి చూపించుకుంటూ నేను గొప్ప భక్తురాలను తిరుగుతున్నా చూడండి అని చెప్పి అని చేస్తాం. కానీ మనకి భక్తులకు ఉండే లక్షణాలు రాక తెచ్చుకోలేక మనం సాధించలేక, ఎందుకంటే మనకి ఏకాగ్రత లేకుండా మనం ఏమి చేస్తుంటే ప్రయోజనం ఏంది? ఏ టైంలో చేయాలా ఆ టైంలో చేయాలా అట్లా కానట్టయితే మనం చక్కటి భక్తులుగా ఉండడం వీలు కాదు. అదే రకంగా మనం ఎన్ని సేవలు చేసుకుంటూ మంగళారతులు అటెండ్ అవుతావు, వంటలు చేస్తా, ఈ పనులు చేస్తా, ఆ పనులు చేస్తా, కానీ ఇతర భక్తుల ప్రతి మనం ఈర్ష లేదా మనం ఇతర భక్తుల మీద మనం వాళ్ళకంటే నేను మేలు వాళ్ళు పెత్తనం చేయాలని మనం ఎంత భయం చేసినా మన బుద్ధి ఇట్లా ఈర్షపడ్డ ఉన్నంత వరకు నేను భక్తి మార్గంలో ఈర్షకి స్థానం లేదు. భగవంతుడు ఎవరితైతే ఏం పనులు చేయించుకుంటాలో చేయించుకుంటూ ఉంటాడు. మన ఇల్లెందుకు ఇంకోటి చేస్తే చూసి సంతోషపడాలి అంతే కదా. మనం చేయలేకపోతే ఎవడు చేయకుండా దేవుడి సేవ పాడవాలి అయింది చెప్పా. నేనే చేయాలి లేకపోతే ఎవరు చేయలేకుండా ఉండాలా? ఆలోచన మంచిదే అండి. మనం చేయలేకపోయినా ఎవరో ఒకరు దిగి వచ్చి దేవుడి పని చేస్తే దేవుడి పని చక్కగా జరిగితే మనం భక్తులైతే మనకి సంతోషం కలుగుతుంది. బట్ ఇవన్నీ మనం ఏదో మాల పట్టుకుని మన మందిరంలో ఉంటున్నాం, మాల పట్టుకుని జపం చేస్తున్నాం, అక్కడితో పని కాదు అది. ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి కదా. అప్పుడు మనం సరిగ్గా భక్తి చేసిన వాళ్ళ అవుతాం, ఫలితాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మన మనస్సు నిశ్చలంగా ఉండడం, మన మనసుకి దృష్టి కలగడం, మనకి భవిష్యత్తు గురించి మనకు ఉండేటువంటి ఇదే కదా భయాలు ఎన్నిపోవడం. భక్తులైనటువంటి వాళ్ళు భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు భక్తి చేయనటువంటి వాళ్ళు భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎట్లా ముందు మనం డబ్బులు ఏమైనా చేసుకోవాలా, లేకపోతే తర్వాతకి మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలా? ఇది మనకి భక్తి ఉంటే మనకి అనుభవం కలుగుతుంది. అని భగవంతుడు ఆయన చూసుకుంటాడు. నేను ఎందుకు మనం ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. ముసలిదాన్ని అయితే ఎట్టవుతుంది తెలియతే ఎట్లా అయింది? మనం రేపు ఏళ్ళుండి పోవచ్చు, కానీ నాకు 80 ఏళ్ళు వస్తే ఎట్లా మనసులో పడితే ఆలోచన తప్పది కదా. కానీ మనం భక్తి సరిగ్గా చేయనట్లయితే మనం ఇట్లాంటివన్నీ అందుకే సామెత ఉంది, థింగ్స్ ఆర్ గుడ్, ది ఎండ్ ఈజ్ హాఫ్ డన్. సామెత మనం చేసే పని సరిగ్గా చేస్తామంటే సగం ఫలితం అక్కడే మనకి కలుగుతుంది లెక్క. అదే పని సరిగ్గా చేస్తుంది. మనం పని సరిగ్గా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోకుండా ఫలితం ఏమవుతుంది, ఫలితం ఏమవుతుంది, ఏమవుతుంది ఫలితం, ఫలితం లేకుండా పోతుంది అంతే కదా. అది మనుషుల దారిలో మనం సరిగ్గా పోతున్నామా లేదా అటువంటి ఫలితాన్ని పట్టించుకోకర్లా. అది ఆటోమేటిక్గా మనకి ఫలితానికి. అందుకే కృష్ణుడు చెప్పేది కర్మణ్యే వాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్వూర్ మాతే సంఘోస్త కర్మ. కృష్ణుడు నువ్వు పని ఎట్లా సరిగ్గా చేయాలా, పని మనం చేయడానికి ప్రయత్నం చూసుకుంటూ ఉన్నాం ఆ ఫలితాన్ని గురించి. కానీ మనకందరికీ ఉండే రోగం పని చేయకుండా ఎట్లా ఫలితాన్ని పొందాల? ప్రతి మనిషికి ఈ వాళ్ళందరూ కూడా సోమరిపోతులు, అందరికీ పని తప్పించుకొని మనం ఫలితాన్ని ఎట్లా పొందాల? కనుకైతే కొంత భక్తి గుణము భక్తి ఉంటే అటువంటి వాళ్ళు నేను నా ప్రయత్నాన్ని చక్కగా గట్టిగా చేసుకోవాలా, ఆ తర్వాత భగవంతుడికి అంత తెలుసు ఏం కావాలా ఏం చేయాలనేది. మనం కళ్ళు కన్నంత మాత్రాన మన పనులు అవుతాయి ఏంది కదా, చాలామంది ఎన్నో చేసుకుంటూ ఉంటారు డ్రీమ్స్ స్వప్నాలు, ఇట్ అయిపోవాలా అట్ అయిపోవాలా అనుకున్నది మాత్రం అవుతాయి ఏంది, అట్లా అవకాశం లేదు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు నేను ఒక రోజుని నేను సక్రమంగా గడుపుతూ ఉన్నట్లయితే నా మనస్సు, అంటే ఒక్కరోజు మనం మనసును మార్చుకోవడం వీలు కాదు. మనసు అనేది ఎలా ఏర్పడింది, మనసు ఎలా ఏర్పడింది, ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి కర్మలు, మనకున్నటువంటి ఆలోచనలు కోరికలు, మనసు అంటే ఏంటది, మనం చేసిన కర్మల వల్ల తెలుస్తుంది. మనం చేసే కర్మలను బట్టి మన కోరికలు ఆలోచనలు చెప్పచేరు. మందిరం సేవలు చేసుకుంటున్నారు, దాన్ని బట్టి మనం వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ కోరికల్ని మనం అంచనా వేయచ్చు. వీళ్ళు భగవంతుని పొందాలని ప్రయత్నం చేస్తుంటే కర్మలు చూసి, అలాగే మనకి ఆలోచనలు కోరికలు ఉంటే కూడా మనం దానికి అనుబంధంగానే కర్మలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరికైనా ఒక మనస్సు అనేది ఉందంటే అవి పూర్వజన్మలో మనం చేసిన ఆలోచనలు, మనం చేసిన కర్మలు, మనకుండే కోరికలు దాన్ని బట్టి. కాబట్టి మనం ఈ సంసారంలోకి వచ్చాము అంటే మనకి భగవంతుని వదిలేసి ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు మన మనస్సు చెప్పినట్టుగానే మనం ఆలోచన చేస్తూ కోరికలు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే మళ్ళా మనకి ఇంకో జన్మకి దారి తీస్తుంది. అది నేర్చుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఈరోజు శ్లోకం అదే చెబుతున్నాడు, భోగానికి సంబంధించిన కర్మలను త్యజించుట సన్యాసం అని విజ్ఞులు పలుకుదురు. విజ్ఞులు అంటే ఎవరికైతే విషయం తెలుసో అటువంటి వాళ్ళు భోగానికి సంబంధించిన కర్మలను త్యజించుట సన్యాసం. కాబట్టి ఎవరైతే ఈ సన్యాసి అంటే ఎవరైతే కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటాడో, లేదా కాషాయ గుడ్లు వేసుకున్నాడో, లేదా వాళ్ళు మగవాళ్ళు అయి ఉండాలా సన్యాసి అంటే, అట్లేం లే, ఇక్కడ ఆడ మగ ఏం చోట్లే, ఇక్కడ అనేది భోగానికి సంబంధించిన కర్మలను త్యజించటను సన్యాసము. అంటే దాన్ని బట్టి వచ్చే అర్థం ఏంది, కర్మలు అన్నీ త్యాగం చేయవలసిన అవసరం లేదు, భోగానికి సంబంధించిన కర్మలు త్యజించుట సన్యాసం. మనుషులు భోగానికి సంబంధించిన కర్మలు కాకుండా మిగతా కర్మలన్నీ కూడా వాళ్ళు చేయవచ్చు. భోగానికి సంబంధించిన కర్మలు అంటే అవి మనకు మన స్వార్థానికి చెందినటువంటి కర్మలు, అది శరీరానికి సంబంధించిన కర్మలు. మళ్ళీ ఆత్మకు సంబంధించిన కర్మలు మనం స్వార్థపరమైన కర్మలు అనడానికి, ఎవరన్నా ఆత్మ కళ్యాణం కోసం ఎవరైనా పనిచేస్తుంటే అప్పుడు మనం భయం చేస్తుంటే మీరు మీ ముక్తి కోసం, మీరు మీ ఆనందం కోసం, నువ్వు కూడా చేయొచ్చు కదా నీ ముక్తి కోసం, వాడు ఎవరైనా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. నేను ఇంట్లో కొంతమంది ఎవరిని భజనలు చేస్తుంటే వీడి కుటుంబ బాధ్యతల్లా, వీడికి వృత్తి బాధ్యతల్లా కూర్చొని తన స్వార్థం కోసం, తన ఆనందం కోసం, తన ముక్తి కోసం భజనలు చేస్తున్నారు అంటే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, మీ ఆనందం కోసం, మీ ముక్తి కోసం మీరు కూడా ఏం చేయాలో అర్థం చేసుకోండి. అంటే మన వాళ్ళకి ఒక రకంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, మనమే దొంగచాటుగా ఏం చేయట్లేదు. బయటికి మనం ఒక కర్మి, మనం బయటకు ఒక రకంగా ఉండి మనం దొంగచాటుగా జపం చేస్తుంటే అప్పుడు ఎవరికి తెలియదు మనం జపం చేస్తున్నట్టు. కానీ మనం అందరి ముందు జపం చేస్తుంటే రెండో వాడికి ఏమాత్రం తలకాయ పని చేస్తున్నా, నీ ఏమీ చేయట్లేదు, నాకు ఎట్లాంటి నీచమైన జన్మ ఎత్తాల్సి ఉంటుంది, మనమేం ప్రచారం చేయట్లే. మనం మన కోసం జపం చేసుకుంటూ ఉంటే, ఇతరులకు చూపించడం కోసం జపం చేస్తుంటే మనం అంటే అప్పుడు నేను గొప్ప, నేను ఎవరిని మోసం చేయను, నేను చాలా ధర్మాత్మని జపం చేస్తున్నా అనే పద్ధతిలో నీకోసం చేసుకోవట్లే. కానీ మనం మన కోసం చేసుకుంటున్నప్పుడు మనం ఏమి ఆలోచించక్కర్లే, ఎవరేమనుకుంటారు ఏంది, ఇది మన కోసం. అందుకే మేము చేస్తూ ఉంటాం. ఎవరైతే దొంగచాటుగా టీ కాఫీలు తాగుతో దొంగచాటుగా మనకి తప్పుడు కోరికలను తీర్చుకోవాలనే ఉద్దేశం ఉంటూ బయటికి హరే కృష్ణ హరే కృష్ణ అట్లాంటే మనం భక్తుల ఎదగం ముందు కనుక, అంటే మనసులో ఏది ఉంది అదే బయటకు వస్తుంది కదా. మనం బయటపడతాం, మనకుండే లోపల కోరికలు కాబట్టి చూస్తున్నప్పుడు మందిరాల్లో వచ్చి వెలుగు మళ్ళీ అటకి బయటికి పోతూ ఉంటారు. ఇది లోపల అతనికి బయటికి అవకాశం కనబట్టలేదు, తన భోగాలను పూర్తి చేసుకోవడానికి వాళ్ళు టెంపరీగా కొద్దిగా అంటారు ట్రాన్సిట్. అప్పుడు మనం రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో నిలబడతాం. మనం రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ నిలబడుతుంటే అది ఉండడం మనకు బాగుందని కాదు, మనం రైలు కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరిని ఇంట్లో పోయి ప్రశాంతంగా పండుకుంటారు ఉంటారు కూర్చోడానికి, రైల్వే స్టేషన్లో ఎవడు గంటలు గంటలు ఎవడు నిలబడతాడు. మనం రైల్వే స్టేషన్లో ఎవడైనా నిలబడ్డం చూసి రైల్వే స్టేషన్లో వచ్చిపోయే రైళ్ళని చూసుకోవడం, లేదా రైలు వచ్చిపోయే జనాలు చూసుకోవడం, లేదా రైల్వే స్టేషన్లో ఉండే ఆ కోలాహలం, ఎవరు కూడా అట్లెవరు ఉండరు. రైల్వే స్టేషన్లో మీకు ఏదో పని ఉంటుంది, మీ ట్రైన్ రాలేదు లేట్ అవుతుంది, ఎవరు నిలబడాలా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ పోవడం వీలు కాదు. ట్రాన్సిట్ మనం అవకాశం కోసం ఎదురు చూస్తాం. ఏదో అవకాశం కోసం ఎదురు చూస్తాం మనం మందిరంలో ఉన్నట్టయితే, ముందు వెనక మనం దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాం అనేది ఆల్రెడీ అండర్స్టూడ్. ఇది మన ట్రాన్సిట్ అంటారు. అట్లా ఇప్పుడు రైల్వే స్టేషన్లో జనాలు ఏమైనా చూస్తే మరుసటి రోజుకి వస్తే వాళ్ళే ఉండరు అక్కడ. పలానా రామారావుని నేను రైల్వే స్టేషన్ మళ్ళీ కలుసుకున్నా రైల్వే స్టేషన్, ఆయన రైల్వే స్టేషన్ ఎందుకుంటాడు, ఆయన ఇంటికి పోతాడు అక్కడ, ఎవరన్నా బండి ఎక్కెత్తడానికి వచ్చాడు, లేదా ఆయన హైదరాబాద్ పోవడానికి వచ్చాడు, ఏంటంటే ట్రాన్సిట్. సో మామూలుగా మందిరం అనేది మన ఇల్లు, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఎవరు మందిరాల్లో వచ్చి ఉంటారు, ఎవరికైతే శాశ్వతంగా నేను ఉండేటువంటి స్థానం ఏమిటి, నేను ఆత్మని ఇక్కడ ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను ఎప్పుడు దేవుడితో ఉండాలా, తర్వాత నేను సేవ చేయాలా, ఇక్కడ ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ సేవ ఉండదా అయింది, ఉంటుందా ఉండదా, ఉంటుంది అక్కడ కూడా. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఏం సేవలు చేయాలో మనం ఇక్కడ ఉండి సేవలు చేస్తూ ఉంటాం. ఇది ఒక ట్రైనింగ్ లాగా. ఇక్కడ విగ్రహం ఉంటుంది, మనం ఉంటాం, మనకి రకాల సంసారపు పనులు, బంధాలు, ఆసక్తి. కానీ మనకు తెలుసు మన వాస్తవిక జీవితంలో భగవంతుని మరిచి మనకి బంధాలు కానీ ఆసక్తి కానీ మనకి ఉండదు కదా. భగవంతుడి లోకంలో మనకి భగవంతుడితో సంబంధం ఉంటుంది, మరి భగవంతుడి ప్రతి ఆసక్తి, కృష్ణుడికి అది చేయాలి ఇది చేయాలి ఇచ్చేయాలనే ఆసక్తి. కానీ సంసారంలో మనకి రకరకాల పనులు, రకరకాల బంధాలు, రకరకాల ఆసక్తి మన యొక్క శరీరాన్ని బట్టి మనకి ఫలానా శరీరం ఉందంటే ఆ శరీరానికి ఉండే ఇంద్రియాలు, ఆ శరీరానికి ఉండే మనస్సును బట్టి మన ఆలోచన వస్తాయి. దాన్ని మనం సరిచేసుకోవడం కోసం నాకు భగవంతుడి ఆలోచనలు, భగవంతుడి సేవలు తప్ప నా జీవితంలో వేరే ఉండకూడదు. ఆ ట్రైన్ అంతగా మందిరంలో ఉంటే మనం 24 గంటలు మందిరంలో ఉంటే మనకి వేరే పని ఏం లేదు, ఒకటే పని భగవంతుడి పనులు ఎలా మనం చక్కగా చేయాలా, ఇంకా ఏం చేయాలా అట్లా కదా. కాబట్టి పాయింట్ వచ్చి మనం ఏ కర్మలు వదిలిపెట్టాలా, భోగానికి సంబంధించినటువంటి కర్మలు. ఉదాహరణకి మన కొడుకు భక్తుడు కాడు, మన కొడుకు భక్తుడు కాదు మనకి ఆయన పెద్ద తాపత్రయం ఉండకూడదు కదా. తాపత్రయం ఉంటే అప్పుడు మన డబ్బులు మన టైము, కొడుకు ఎట్లాగో భక్తి చేయట్లే, ఆయనతో పాటు ఆయన మీద మోహం కొద్ది మన టైం కూడా పాడవుతుంది. కాబట్టి అదే అట్లా కాకుండా కొడుకు భక్తుడు, అతనికి మనం అన్ని విధాల సాయం చేసినట్లయితే ఇంకా చక్కగా భక్తి చేసుకుంటాడు. కాబట్టి కొడుకు సేవ చేయాలా లేదా, మనం భోగపు ఆలోచనతో ఉంటే మనం నా కొడుకు లేదా అనుకుంటూ మనం టైం అంతా పాడు చేసుకుంటూ ఉంటాం. మనకి లాభం లేదు, అతనికి లాభం లేదు, అతను దారి తప్పి బతుకుతున్నాడు. ఇట్లా ప్రతిది కూడా ఇది కృష్ణుడికి ఉపయోగపడుతుందా లేదా ఇది కృష్ణుడి నుంచి దూరం చేస్తుందా. కృష్ణుడి నుంచి దూరం చేస్తుందంటే అది భోగపు ఆలోచన, అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి. ఉదాహరణ మనం మందిరంలో ఉంటాం, ఇక్కడేం బంధుత్వాలు ఏం లేవు, కానీ మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే ఎందుకు చేస్తున్నాం. మీరు భక్తులు నేను భక్తులు కాబట్టి మనం వీళ్ళకి ఎట్లా కొద్దిగా భగవంతుడే ఇక్కడ ఉండే సంబంధంలో తప్పేం లేదు. ఇక్కడ కృష్ణుని మధ్యలో పెట్టుకుని ఇక్కడ ఉండే సంబంధాలన్నీ, ఇక్కడ ఉండే పనులన్నీ, ఇక్కడ ఉండే ఆసక్తి కదా ఏం లేదు. అట్లా కొంతమంది చూడ్డానికి మందిరాలకు పోవడం, దానాలు చేయడం లేదా నోములు వ్రతాలు ఉండడం చూడడానికి మంచి పనులాగా ఉంటాయి, కానీ దాని ఉద్దేశం ఇప్పుడు మనం మందిరానికి పోతూ ఉంటాం, మందిరానికి పోతే మనకేదో సమస్యలు ఉన్నాయి, సంసార సమస్యలు, అవి పోవడానికి మనం దేవుడి దగ్గరికి పోతూ ఉంటాం. అంటే నిజానికి భోగానికి చెందినటువంటి కోరిక అది కదా. ఈ శరీరం గురించి మనం ఆలోచిస్తున్నాం, చూసేవాళ్ళకి భక్తురాల్లాగా ఉంది, కానీ ఆలోచనలన్నీ ఈ శరీరానికి ఉండే సమస్యలు ఎట్ట పోగొట్టుకోవాలా, ఈ శరీరానికి ఉండే కోరికలు ఎట్ట. మనం మందిరానికి పోతున్నా కూడా మనకి నిజంగా మనకి ఏం ఫలితం కలగదు, అంటే మన ఆత్మకి పోషణ ఏం జరగట్లేదు అక్కడ. కానీ చూడడానికి ఏదైనా ఉంది, ఎవడైనా సినిమాలకు పోతుంటే, సిగరెట్లు తాగుతుంటే, టీవీలు చూస్తుంటే మనకి డైరెక్ట్గా తెలుస్తుంది ఏంటంటే పిచ్చి పనులు చేస్తున్నాడు, పనికి మాలిన పనులు చేస్తున్నాడు, జీవితాన్ని పాటు చేసుకుంటున్నాడు. కానీ ఇంకోళ్ళు చూడడానికి మందిరానికి పోతున్నారు, వ్రతాలు నవ్వులు చేస్తున్నారు, కానీ ఆత్మశుద్ధి కోసం కాదు, కానీ ఈ సంసార సమస్యల కోసం లేదా శరీర కోరికల కోసం. దానికి కూడా ఏం ఫలితం లేదు, ఎందుకు మనం ఒక తాత్కాలికం, శరీరం తాత్కాలికమైంది. ఈ శరీరపు ఆలోచనతో మనం ఏదైనా చేస్తామంటే దాని ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది, ముగిసిపోతుంది ఈ శరీరంతో కదా. కాబట్టి అట్లాంటి పనులు కూడా మనం వదిలిపెట్టాలా. అలాగే భజన చేయడం కూడా, మామూలుగా భజన చేసేది మనం ఈ ఆత్మ మీద ఉండేటువంటి మైలు, ఆత్మ మీద ఉండేటువంటి ఈ వికారాలు వాసనలు ఏమి తొలగించడానికి మనం భజన చేస్తున్నాం. కానీ భజన చేస్తామని నాకు ఉద్యోగం రావాలా, నాకు పెళ్లి కావాలా, భజన చేస్తా నాకు ఈ కోరిక తీరాలా, ఆ కోరిక తీరాలా, చూడడానికి భజనే సీరియస్గా తలకాయకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ స్థితిలో ఉన్నాడు. కానీ కదిలి చూస్తే కోరికలు పుట్ట విషయ కోరికలకు సంబంధించిన భోగములకు సంబంధించిన కర్మలను త్యజించే సన్యాసం. కనీసం అంటే సంసార ప్రతి ఆసక్తిని తగ్గొట్టుకుని భగవంతుల్లో ఆసక్తి పెట్టుకుని దాన్ని అంటే ఎవరైనా కూడా సన్యాసం అంటే ఏదో మనం ఇలా చెప్పినట్టుగా మగవాళ్ళకి ఏదో కర్ర పట్టుకుని తిరగడం కాషాయ గుడ్లు వేసుకోవడం కృష్ణుడు అదేం చేయట్లా. ఎవరైతే భోగానికి సంబంధించినటువంటి కర్మలు వదిలిపెట్టి భగవంతుడి ప్రీతి కోసం ఎవరైతే నానా రకాల కర్మలు చేస్తూ ఉంటారో, చూడడానికి వ్యాపారం చేస్తూ ఉంటారు, ఏదో నేను సంపాదించి చేసుకుని ఇల్లు కట్టేసుకొని నేను సంపాదించుకుని ఇట కారులో తిరగాల ఆ ఉద్దేశం కాదనుకోండి, నేను సంపాదించి చక్కగా భగవంతుడి పని అట్ట చేయాలతో కోరికలు తీర్చుకునేవాడు బిజీగా పనిచేస్తున్నాడు, భగవంతుడి కోసం పనిచేసేవాడు కూడా అదే పని చేస్తున్నాడు. మనం కూడా షాప్ పెట్టాం, షాప్లో ఏమి జాగ్రత్త కూర్చున్నాన్ని అమ్ముతూ ఉంటాం, బయట ఏం సార్ మీకు మాకు తేడా, మీరు కూడా డబ్బులు సంపాదించారు షాప్ పెట్టి కూర్చున్నారు, కానీ డబ్బులు సంపాదించుకొని దానిలో చెత్త పుస్తకాలు అమ్ముతుంది జనాలు దాని బాగా కస్టమర్స్ బాగా వస్తారు మీరు, కానీ మనం అవన్నీ అమ్మదలుచుకోవాలి ఒక మంచి పని. దానికి అది కూడా వ్యాపారంలాగా ఉంటుంది, కానీ అది ఇతరులకి భోగాల నుంచి బయటపెట్టేటువంటి బిజినెస్. చదివితే అక్కడ షాపులో ఉండి ఏమైనా వస్తువులు తీసుకుంటే దానివల్ల మనకి కలిగేటువంటిది ఏంటి, మనం కూడా ఆధ్యాత్మిక దిశలో ఎలా పోవాలా కదా. బట్ పాయింట్ వచ్చి మన యొక్క మానసిక స్థితిని బట్టి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ మానసిక స్థితిలో పనిచేస్తున్నాం దాన్ని బట్టి. అప్పుడు పోటీలో మనం పోటీ పడి ఆయన చేశారు కాబట్టి నేను కూడా చేసి చూపించాలా, లేదా నాకు ఈ పని వచ్చింది చేసి చూపించడానికి, అంటే అక్కడ అసలు భగవంతుడు మర్చిపోతున్నాం మనం, మనం చక్క భగవంతుడి సేవ చక్కగా చేయాలా అనే ఉద్దేశం చేస్తూ ఉంటే వెంటనే మనకి మనం భక్తులు ఎదుగుతూ ఉంటాం, లేదా పోటీ పడి లేదా నేట చేస్తాను చూడు అనే పద్ధతులు చేస్తే అవేర్నెస్ మానసిక స్థితి అది అనుకూలమైనటువంటి స్థితి కాదు, దానికంటే చేయకుండా ఉండడం మీరు అట్ట అనుకోండి కదా. అంతే కదా మనం ఈ రజోగుణానికి పోయి మనం ఇటువంటి పనులు చేస్తే అంటే మనం ఇంకా రజోగుణంలో గట్టిగా నిలబడతాం, మనం ఏదైనా సేవ చేస్తే రజోగుణం తగ్గడానికి సత్వగుణంలో ఎదగడానికి మనం ఈ సేవలు చేస్తున్నాం ఆ ఉద్దేశంతో. కాబట్టి అప్పుడప్పుడు సన్యాసం అంటే ఇంకోటి ఎవరైనా ఇంటి బాధ్యతలు చూసుకోవడం వాళ్ళ వల్ల కాక, పెళ్లి చేసుకుంటారు పెళ్ళం బిడ్డలు ఉంటారు అంతా ఇంట్లో గొడవలు ఉంటుంది, ఆయన వదిలేసి పారిపోయి సన్యాసులు కలిసిపోతాడు, అదేమైనా సన్యాసి అయింది మీరు తీసుకున్న బాధ్యతని మీరు నెట్టుకుని రాలేకపోతే మీరు భగవంతుడి పని మైండ్ కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ నేర్చుకోవడం ఇవన్నీ చేయడం ఎక్కడ చేయగలరు, చిన్న ఒక బాధ్యత చూస్తున్నారు. మన భక్తులు అయితే నానా రకాల మనుషులు చేరుతూ ఉంటారు, నానా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, కానీ ప్రశాంతి భగవంతుడి పని కాబట్టి మనం దీని ఒక తలనొప్పిని భావించడం కానీ ఎంత అయింది ఇంటికి పోయి ప్రశాంతంగా మనం పండుకోవచ్చు, ఇవన్నీ నాకెందుకు వచ్చింది అంటే నిజంగా మనం మనసులో ఎత్తుకున్నాం. భగవంతుడి పని నేను తెలిసినప్పుడు మనం ఓపికగా ఏదైనా భగవత్ కార్యం సంసారంలో జరగాలంటే దానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, లేదా ఎంతో ఓపిక పట్టాల్సి ఉంటుంది కదా. అదే ఇక్కడ సన్యాసం అంటే బయటికి కనిపించే అర్థం కాదు, సన్యాసం అంటే ఇట్లా భోగానికి సంబంధించినటువంటి ఆలోచనలు మాటలు పనులు వదిలిపెట్టి భగవంతునికి ఉపయోగపడే విధంగా ఏమి చేస్తుంది దాన్ని సన్యాసం అంటే. మనకి ఇది అర్థమైతే కానీ ఎవరు వాస్తవంగా సన్యాసులాగా బతుకుతున్నాడు. ఎవరిని మనం సన్యాసం అనేది, ఎప్పుడప్పుడు కొంతమంది అంటారు ఈయన సన్యాసి, ఆయన భగవన్ నామాన్ని కీర్తన చేయడు, మాయావాదులు అంటారు. సన్యాసం పుచ్చుకుని కర్రలు పట్టుకుంటు జనాలంతా కూడా పలానా జయేంద్ర సరస్వతి, పలానా ఇది పలానా అది, దేవుడు నిరాకారుడు అంటూ భజన చేయకుండా నేనే దేవుడు అని. దానికంటే ఎవరైతే సరిగ్గా గురువుల దగ్గర సరిగ్గా నేర్చుకుని ఇట్లా ఈ ఊచే పనులు ఇవి చేస్తుంటారు వాళ్ళు, అట్లాంటి సోకాళ్ళు సన్యాసిస్ కంటే దే ఆర్ బెటర్. ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం నిజంగానే ఏదో పని చేస్తున్నారు. అట్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గీతా కీ